குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரப்ரஹ்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. ஹயங்கார ஹ்ரீங்கார ரஹஸ்ய யுக்த ஸ்ரீங்கார குணார்த்த மகாவிபூத்யா ஓம்கார மர்ம ப்ரதிபாதனீப்யாம் நமோ நம ஸ்ரீ குரு பாதுகாப்யாம் ஸ்ரீவேதவேத்யமசிஞ்சமவ்யக்தரூபம் சசராசராதி ஜகதேகமூர்த்திம் ப்ரகாசம் அஜானோரதிமிரசம்ஹரஜானதீபம் ஸ்ரீஸ்வாமி ராமானந்தயோகி மாதா குருதிவ்யசரணமஹம் நமாமி. வசுதேவசுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். யா தேவீ சர்வபூதேஷு ப்ரஜ்ஞாரூபேண சம்ஸ்திதா நமஸ்தஸ்யை 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 நமோ நமஹ. சர்வாந்தர்யாமி சர்வாத்யக்ஷ பரமாத்மகு யஜ்ஞ அதிஷ்டான தெய்வானிக்கு பரம பூஜனீயులు குருஸ்வரூபులైనటువంటి బాబూజీ వారి దివి చరణారవిందాలకు అదే విధంగా ఈ కార్యక్రమానికి అంతటికి అధ్యక్షమూర్తి అయినటువంటి అమ్మ అరుణ చరణారవిందాలకు వేదికపై విరాజమానులైనటువంటి పరమ పూజనీయులు దండి స్వాములు వారికి రామకోటి రామకృష్ణానంద స్వాములు వారి దివి చరణారవిందాలకు మీ అందరిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ సద్గురు శక్తికి హృత్పూర్వక నమస్తమాంజలి సమర్పించుకుంటూ దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు కూడా మహాత్ముల యొక్క వాగ్జరిలో పునీతులైపోయారు మీరు. మానవ జన్మ రావడమే పునీతంతో వచ్చిందన్నమాట. ఎందుకంటే మహతా పుణ్య పణ్యేన క్రీతేయం కాయనం త్వయా, నీతో కొనబడింది ఇది. భగవంతుని దగ్గర అనేక జన్మల పుణ్యం అనే ధనాన్ని వెచ్చించి ఇచ్చి ఈ శరీరాన్ని కొనుక్కున్నావు నువ్వు అంటారు. కొన్ని పెద్ద పెద్ద బొంబాయి లాంటి టౌన్లు ఉన్నాయనుకోండి, అక్కడ మనకైతే నెల నెల అద్దె కట్టాలి. అక్కడ నెల నెల అద్దె కట్టించుకోరు, 11 నెలలకు ఒక్కసారి ముందే కట్టేయాలన్నమాట. ముందు 11 నెలకు అద్దె కడితే అప్పుడు ఇల్లు ఇస్తాడు అద్దిల్లు, మళ్ళీ నెల నెల కట్టక్కర్లే. నెల నెల ఈ కరెంటు బిల్లు ఫోన్ బిల్లు మామూలు అన్నమాట. అలాగే ఈ దేహం కూడా మనం భగవంతుని దగ్గర అనేక జన్మల యొక్క పుణ్యమనే ధనరాశిని పోగు పోసి కొనుక్కున్నాం. ఎందుకండి కొనుక్కున్నామంటే, జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార సముద్రము నుండి దాటడానికి ఇది నావ. ఒక నావను తెచ్చుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఈ నావని తరింప చేయడం కోసం మరి ఇంకొకరిని ఆశ్రయించాలి. భాగవతంలో చెప్తుంది, బలమైనటువంటి నావ మానవ దేహం. ఈ నావకి తెరచాప సద్గురుదేవుని యొక్క కృప. సద్గురుదేవుని యొక్క కృప అనేది ఒక తెరచాప అన్నమాట. మయానుకూలవాతేనా స్వామి చెప్తారు, నా యొక్క అనుకూలమైనటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఈ నావకి అవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. తెరచాప ఎత్తిన తర్వాత గాలి లేదనుకోండి, ఏం ఉపయోగం లేదు. అంచేత ఈ మూడు నీకు ఇచ్చాను, బలమైనటువంటి మానవ దేహం అనేది ఒక నావను ఇచ్చాను, సద్గురుదేవుని యొక్క కృప అనే తెరచాపని నీకు ఇచ్చాను, మయానుకూలమాతేన నా యొక్క యొక్క అనుకూలమైనటువంటి గాలులనేవి నీపైన ప్రసరింప చేస్తూ ఉన్నాను. ఇంకా నువ్వు సంసార సముద్రాన్ని దాటలేదనుకో, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా సార్థక్యత ఉందా? వచ్చినందుకు ఏదన్నా చరితార్థకత ఉన్నదా అని స్వామి ప్రశ్నిస్తారు. అంచేత మానవ జన్మ రావడమే ఒక పునీతతో వచ్చిందనమాట. అయితే అది మర్చిపోతున్నాం కాబట్టి ఉదయం మేము ఊరేగింపుకు వెళ్తుండేటప్పుడు, కారులో వెళ్తుండేటప్పుడు మా వెనకాల కూర్చున్నారు మా రామనాథం గారు, రామ బ్రహ్మం గారు, వారు వారి మిత్రులు ఇద్దరు కూడా కూర్చున్నారు. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, జ్ఞానము పోయిందా, అజ్ఞానం కప్పేసిందా అని వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారండి ఆ విషయం గురించి. ఇది మనందరికీ జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? మీకు మీకు ఆలోచించుకోండి, జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? అజ్ఞానం ఉందా? మీరు అజ్ఞానులు అంటే ఊరుకుంటారా? ఊరుకోం కదా. జ్ఞానం ఉంది, జ్ఞానము నీ స్వతసిద్ధం, జన్మత వచ్చాం మనం. స్వస్పక్ష్యాదులకి ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకునే జ్ఞానం లేదు, వాటికి సంసారం చేయాలనే జ్ఞానం ఉంది, పిల్లలకి అనేది జ్ఞానం ఉంది, ఆహారం తినేది జ్ఞానం ఉంది, ఎవరైనా కొడితే భయపడేది జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. గాని భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనే జ్ఞానం వాటికి లేదు. అందుచేత శంకరులు చెప్తారు, జ్ఞానం విశేషో అధికం నరాణాం. విశేషమైనటువంటి జ్ఞానం అనే నిధిని దీంట్లో ఫిట్ చేసి ఈ మానవ దేహ సౌధాన్ని భగవంతుడు నిర్మాణం చేస్తాడనమాట. అయితే ఈ జ్ఞానాన్ని మనం అడుగంటేస్తున్నాం అనమాట. అడుగుకి వెళ్ళిపోతుంది జ్ఞానం. ఎందుకు వెళ్ళిపోతుందంటే అజ్ఞానం యొక్క ఉధృతి ఎక్కువైపోతుంది. ఈ అజ్ఞానం యొక్క ఉధృతిని తగ్గడానికే భగవద్గీత ఆవిర్భవించిందనమాట. ఈరోజు భగవద్గీత ఆవిర్భవించిన రోజు, పుట్టినరోజు అంటే బర్త్డే. ఎవరి బర్త్డే అండి? మీ బర్త్డే లేకపోతే ఓ కేకులు కట్టి చేసేసుకుని అది చేసేసుకుని ఇది చేసేసుకుని ఎన్నెన్న హంగామాలో చేసేసుకుంటాం కదా. మరి ఈరోజు భగవద్గీత బర్త్డే, మరి ఎంత హంగామా చూడండి. ఇదంతాను ఇది గీతామాతకి మనం చెప్పుకున్న కృతజ్ఞత అన్నమాట. బయటవి తింటే ఏం పెరుగుతుంది? శక్తి పెరుగుతుంది. లోపలికి వింటే ముక్తి పెరుగుతుంది అనమాట. రామకృష్ణానంద స్వామి చెప్తుండేవారు, తింటే శక్తి, వింటే ముక్తి. చూస్తారా, తిన్నామనుకోండి శక్తి, విన్నామనుకోండి ముక్తి. అయితే భగవద్గీత ఆవిర్భవానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అజ్ఞాన మోహాలు రెండు ప్రధానమైన కారణాలు భగవద్గీత పుట్టడానికి. శోక సముద్రంలో ఉన్నటువంటి వాణ్ణి బయటపడేయడానికి భగవద్గీత. అయితే అర్జునుడు ఏడ్చాడండి, మాకు ఏడుపు లేదు అని మీరు అంటారు. మీరెవరు ఏడవట్లేదా? దుఃఖం లేదా మీకు? లేదా? కొంతమంది గట్టిగా ఏడుస్తుంటారు, కొంతమంది గుట్టు గుట్టుగా ఏడుస్తూ ఉంటారు అనమాట. ఏడుపు లేని వారు ఎవరు లేరు. అర్జునుడు ఏడ్చింది వద్దు 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 అని ఏడ్చాడు. మనం ఏమేడుస్తాము? కావాలి కావాలి, ఇంకా పక్కవాడికి ఎక్కువైపోతే అది పోవాలి. ఈ ఏడుపు మనది. అర్జునుడు ఏడుపు, నకాంక్ష విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. నాకు రాజ్యం వద్దు, నాకు భోగం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు ఇప్పుడు జీవితమే వద్దు. పోనొద్దంటే కానీ ఆ యుద్ధం చేయి, ముల్లోకాధిపత్యం వస్తుంది, అది నువ్వు తీసుకోవచ్చంటే అపి త్రైలోక్య రాజ్యస్య ఏతో కిమ్ను మహీకృతే. ముల్లోకాధిపత్యం వచ్చినా నాకు వద్దు అన్నాడు. ఇక్కడ సారాంశం ఏమిటి? యహలోక సుఖాలు స్థిరం కాదు, పరలోక సుఖాలు స్థిరం కాదు. అంటే ఇక్కడ అర్జునుడికి ఒక క్వాలిఫికేషన్ వచ్చిందనమాట. ఏమిటా క్వాలిఫికేషన్? బ్రహ్మసూత్రాలను చెప్తుంది కదా, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అటు తర్వాత బ్రహ్మ చింతన చేయండి అని. ఎటు తర్వాత? కళ్ళు కరవడం పోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలు నడిచిపోయిన తర్వాత, కాళ్ళల్లో శక్తి తగ్గిపోయిన తర్వాత, కోడళ్ళు తాళాలు తీసుకున్న తర్వాత, ఇంట్లో బయటకు నెట్టేసిన తర్వాత అప్పుడు బ్రహ్మచింతన, అప్పుడు సాధ్యమవుతుందా? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలిగిన తర్వాత, ఇహ అమృతార్థ ఫలభోగ విరాగం కలిగిన తర్వాత, శమాది షట్క సంపత్తి కలిగిన తర్వాత, ముముక్షత్వ స్థితి సిద్ధించిన తర్వాత బ్రహ్మచింతన చేయమన్నారు. మరి అర్జునుడికి ఇప్పుడు కలిగిందా లేదా? ఇహలోక సుఖాలు వద్దు, పరలోక సుఖాలు వద్దు, రెండింటినీ విడిచిపెట్టేస్తాడనమాట అర్జునుడు. అందుచేతనే అఖండమైనటువంటి భగవద్గీత తత్వాన్నంతటినీ ఆ పోసన పట్టడానికి అధికారయ్యాడు అర్జునుడు. మరి ఈరోజు గీతా మాత ఆవిర్భవించిన రోజంటే ఎటువంటి సమయంలో ఆవిర్భవించిందండి గీత? కురుక్షేత్ర మహారణరంగం. ప్రతి జీవికి కూడా ఇది అందుకోవలసిన రోజన్నమాట. అర్జునుడు ఇరు పక్షాల మధ్యలో ఉన్నాడు కురుక్షేత్ర మహారణరంగంలో. ఇటు ఏడక్షోణుల సైన్యం, అటు పదకొండక్షోణుల సైన్యం, మధ్యలోనూ ఎదురుగుండా గురువును పెట్టుకుని వెనకాలన్నాడనమాట. స్వామికి అనంతమైనటువంటి తన భావోద్వేగాన్నంతటినీ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పూర్వకాలం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి బట్టి చెప్పేవారు నీకే రోగము అని. మనం చెప్పడం అప్పుడు చేత ఎదగాలి పూర్వకాలం వాళ్ళకి, నాడి పట్టంగానే నీకు ఏ వ్యాధో చెప్పేసేవారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు డాక్టర్లు అడుగుతారు, ఏంటి నీ కష్టం? ఇక కూడా మొదలు పెడతాడు, తలనొప్పి, కడుపులో నొప్పి, కడుపులో మంట, గుండెల్లో మంట, తేపులు వస్తుంటాయి, నడు నొప్పి, కాళ్ళ నొప్పి, మొత్తం చెప్తాడు అన్నమాట. లిస్ట్ అంతా అవన్నీ రాసుకుంటాడు, మొత్తం అన్ని నొప్పులకి ఎంత మెడిసిన్స్ లిస్ట్ రాస్తాడు అన్నమాట. ఎంత లిస్ట్ రాసేవంగానే అమ్మో ఈ డాక్టర్ ఎంత గొప్పవాడు, పెద్ద లిస్ట్ రాసిస్తే గొప్పవాడు అంటారు. నాలుగు అందులో ఉండింది 10 పైసల బెల్లే ఉంటుంది దాంట్లో, ఆ బెల్లకే రోగం తగ్గుతుంది. కానీ ఆ 10 పైసల బెల్లు మాత్రమే వేసుకోమంటే ఈ డాక్టర్కి ఏమి రాదు, ఈయనకి అసలు మెడిసినే చదవలేదు ఈయన, ఈ 10 పైసల బెల్లకి ఇన్ని రోగాలు తగ్గుతాయా అంటాడు కదండి. అయితే స్వామి అర్జునుని యొక్క పల్స్ చూస్తున్నాడు. డాక్టర్ ఎలాగైతే పేషెంట్ పల్స్ చూసి వ్యాధి నిర్ధారణ చేస్తాడో, స్వామి కూడా అర్జునుని యొక్క పల్స్ చూసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నాడు అన్నమాట. అర్జునుడు పల్స్ ఎక్కడుంది ఇప్పుడు, ఎక్కడ కొట్టుకుంటుంది? బంధు ప్రీతి, దేహభ్రాంతి. ఈ దేహభ్రాంతి బంధు ప్రీతి అనే స్థితిలో ఉంది అర్జునుని యొక్క పల్స్. ఎందుకంటే మామకాహ వీళ్ళందరూ నా వాళ్ళు, ఎదురుగుండా ఉండే వాళ్ళు ఎవరండి? భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ పూజనీయులు, వీళ్ళందరూ గౌరవనీయులు, వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది, కులక్షయం అయిపోతుంది, కులక్షయం అయితే వర్ణనాశనం అయిపోతుంది, వర్ణ సాంకర్యం ఏర్పడిపోతుంది, పిండోదకాలు కూడా కరువు అయిపోతాయి, పితృదేవతలకు పిండ ప్రధానాలను చెందవు. అందుచేత ఇంత పాపభూయిష్టమైనటువంటి పాప కర్మని నేను చెయ్యను స్వామి అంటారు. అహోబత మహత్పాపం, ఇంత పాపభూయిష్టమైనటువంటి కర్మని నేను చెయ్యను అంటాడు అర్జునుడు. చూశాడు స్వామి, ఈయనకే పలుసు కొడుతుందండి, మమకారం అనే బంధం. అమ్మ ఫస్ట్ ప్రారంభం చేసినప్పుడే చెప్పారు, అక్కడ మేకలు అరుస్తున్నాయి చూడండి, ఏమని అరుస్తున్నాయి? మే 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 అంటున్నాయి. మే అంటే అర్థం ఏంటో తెలుసా? నాది నాది నాది. మరి జీవుడు అరుస్తున్నాడా లేదా? ఒక అడవిలోనికి గొల్లవాళ్ళు మేకలు తోలికెళ్లారండి. సాయంత్రం అయిపోయింది, మేకలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. ఆ కను మబ్బులోను ఆయన మేకను చూసుకోలేదు. ఎట్లాగో ఒక పొదలో చిక్కుకుపోయింది ఆ మేక, ఆశ కొరదు దారి తెలియక చిక్కుకుపోయింది, చీకటయింది. చీకటి అవ్వగానే దానికి భయం వేస్తుంది అనమాట, అరే నన్ను ఏదైనా జంతువు వచ్చి తినేస్తుందేమో, నా యజమాని నాకు కాను రావట్లేదే అని అనుకుని అది బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది గట్టిగా. అంటే నా అరుపు విని నా యజమాని వచ్చి నన్ను కాపాడుతాడు అనుకుంది పాపం. అది మే 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 అని అరుస్తుందంట. ఎలా మన మాదిరిగానే ఈ జీవుడు అరుస్తాడు కదా, అసనమ్మే వసనమ్మే జా బంధువర్గో మే 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 ఇది ఆక్రోశంతం కాలవృకో వక్షతి పురుషాది. అక్కడ ఆ మేక మే 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 అని అరుస్తుంటే ఎక్కడో కొండగోలం ఆగే నిద్రపోతుంది ఒక తోడేలు. ఈ యజమాని కనబడలేదు, దీని కోత సరిగదా, ఆ తోడేలు కనబడింది. అది గబగబా వచ్చేసేసి ఈ మేకను కాస్త తినేస్తుంది. అలాగే ఈ జీవుడు కూడా అతనమ్మే వసనమ్మే జాయామే బంధువర్గోమే మే మే ఇది ఆక్రోశంతం. ఇల్లు నాది, పళ్ళు నాది, వారి నాది, భర్త నాది, నీదే మరి చెప్పుకోరా. నాది 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 అనుకునే ఈ జీవుడనే మేకని కాలమనే తోడేలొచ్చి ఏం చేస్తుందండి, అర్జునుడు ఇప్పుడు స్థితి అనమాట. అంచేత స్వామి బాగా చూస్తాడు, అయ్యో అర్జునుడికి ఇది ముఖ్యంగా అవసరమే, ఇప్పుడే ప్రభావం చేయాలి ఈయనకి అని అనుకున్నాడు. అయితే అడగందే తప్పరాదు. ఎట్లంటే అట్లా చెప్తామండి, గురువుల దగ్గరికి వెళ్లి పూర్తిగా ప్రపత్తి పొందితే గాని గురువుల యొక్క స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, త్రివిధ శుశ్రూషలు చేస్తే గాని గురువుల ద్వారా దుగ్ధీక్ష, వాగ్దీక్ష, స్పర్శ దీక్ష, త్రివిధ దీక్షలు మనకు లభించాలన్నమాట. అర్జునుడు వెళ్ళి స్వామికి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి స్వామితో అంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యచ్చేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. చూసారా స్వామి, నేను కృపణత్వం అనే దోషంతో నా మనస్సు కప్పబడిపోయింది, కార్పణ్య దోషం. ఇప్పుడు జ్ఞానానికి ఏం కప్పిందండి, కార్పణ్య దోషం అనేది ఈ జ్ఞానానికి కప్పేస్తుంది అనమాట. అంచేత ఏ మార్గంలో ప్రయాణం చేయాలో నిర్ణయం చేసుకోలేకపోతున్నాను నేను. శిష్య స్నేహం, నేను నీకు శిష్యుని అయిపోయాను. అంచేత నువ్వు ఏది శాసిస్తావో, ఏది నువ్వు నిర్ణయిస్తావో దాన్ని బట్టి నేను ప్రయాణం అవుతాను అని చెప్తాను. అందుచేతనే ఇక్కడ సమస్తమైనటువంటి శాస్త్రాలు, ఈ శాస్త్రం చదువు అర్జున, ఈ ఉపనిషత్తులు చదువు, ఈ వేదాలు చదువు అని స్వామి చెప్పలే. వ్యాసులు వారు చెప్తారు, సర్వోపనిషదు గావ దోగ్ధా గోపాల నందన పార్థోవత్స సుదీర్ఘోక్త దుగ్ధం గీతామృతం మాతు. సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమంతా గోమాతగా తీర్చిదిద్దబడింది అన్నమాట. పాలు పితికేవాడు కావాలి కదండి, పాలు పితకడంలో నైపుణ్యం తెలియలేదనుకోండి ఆవులు తంతాయి. అంచేత శ్రీకృష్ణ పరమాత్మ దోగ్ధగా వచ్చాడన్నమాట. మరి దూడ కావాలి కదా, పార్థోవత్సహ ఆసక్తి ఆకలి ఉండాలి దూడకి. ఆకలి, ఆసక్తి, ఆర్తి అర్జునుడికి ఉన్నాయి కాబట్టి అర్జునుణ్ణి దూడగా పెట్టారు. దుగ్ధం గీతామృతం మహత్, ఆ అమృతాన్ని త్రాగడానికి అర్హత కలగాలి. ఎవరు తాగుతారంటే సుధీర్భోక్త, బుద్ధిశాలి తాగగలుగుతాడంట, జ్ఞానవంతుడు త్రాగగలుగుతాడు. అందుచేత అర్జునుల్లో అటువంటి ఆర్తి, ఆవేదన, శిష్యత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి స్వామి అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని, అది అర్జునుడికి చెప్పింది కాదు మనందరికీ. అర్జునుడు యుద్ధరంగం చేస్తే యుద్ధరంగంలో ఉన్నాడు, 18 రోజుల యుద్ధం. అర్జునుడు 18 రోజుల్లో ఏ పక్కన ఏటి నుండి ఏమొస్తుందో తెలియదు కాబట్టి స్వామి బోధిస్తూ బోధిస్తూ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ్యచ అన్నాడు. అర్జునుడు చేసింది 18 రోజులే, మనము తల్లి గర్భంలో యుద్ధం చేస్తాం, తర్వాత పుస్తకాలతో యుద్ధం, తర్వాత ర్యాంకులతో యుద్ధం, తర్వాత సీట్లతో యుద్ధం, తర్వాత ఉద్యోగంతో యుద్ధం, పెళ్లి కాకపోతే యుద్ధం, పిల్లలు పుట్టకపోతే యుద్ధం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే యుద్ధం, వాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోతే యుద్ధం, తర్వాత కోడళ్ళు వస్తే అత్తకి కోడళ్ళకి యుద్ధం, ఈ కురుక్షేత్ర మహారణంలో ఆఖరికి ముసలితనం వస్తుంది, ముసలితనంలో రోగాలతో యుద్ధం, ఆఖరికి మృత్యుదేవతతో యుద్ధం. అంచేత ఇటువంటి కురుక్షేత్ర రణరంగంలో నలిగిపోతున్నటువంటి ప్రతి జీవుడికి ఒక చుక్క అని ఒక నావ కావాలన్నమాట. ఆ నావని భగవంతుడు మనకిచ్చాడు. శత్రుదేవుల యొక్క కృప అనేది మన పైన ఉన్నది. భగవంతుని యొక్క అనుకూలమైనటువంటి అనుగ్రహం ఉంది కాబట్టి మాత్రమైనటువంటి గీత తత్వం అంతా కూడా మన ముందు ఉంది కాబట్టి మరి ఇటువంటి ఈ గుండుగొల్ల గ్రామంలో ఎంత చక్కనైనటువంటి అక్కడ ద్రవ్య యజ్ఞము, ఇక్కడ జ్ఞాన యజ్ఞం, ఈ రెండు యజ్ఞాల్లో పాల్గొని మీ జీవితాలు పునీతం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మకి, గురుదేవులకు హృత్పూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ హరి ఓం చెప్తాను.